క్రీస్తు ప్రియ దేవబిడ్డలకు యేసుక్రీస్తు నామన శుభములు. బైబిల్ ప్రబోధాలు కార్యక్రమం చూస్తున్నందుకు మీకు వందనాలు. ఈరోజు మాట్లాడుకునే అంశము ఎజీకియల్ గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏంటి, 5వ భాగం. ఎజీకియల్ గ్రంథం యొక్క ప్రాముఖ్యత 5వ భాగం. ఆ భాగంలోకి వెళ్లే ముందు ప్రార్థనతో ఆరంభించుకుందాం. మహోన్నతుల సర్వాధికారి సర్వసృష్టికర్త, మీ పాదాలకు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. మాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను బట్టి మీకు వందనాలు తండ్రి. మీ వాక్య ధ్యానం చేసుకునిగా తండ్రి మీరు నాకు తోడుగా ఉండి నడిపించండి. అదేవిధంగా నా ప్రభా వినిచిన వారు కూడా మీరు తోడుగా ఉండి నడిపించుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా ఈ కార్యక్రమం చూస్తున్న వారిని మీరు దీవించండి, చూడబోచిన వారిని కూడా మీరు దీవించండి ప్రభా. మా జీవితాల ద్వారా తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందగలరని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎజీకియల్ గ్రంథం యొక్క ప్రాముఖ్యత 5వ భాగము. కొద్ది వారాలుగా మనం ఏం చూస్తున్నామంటే ఎజీకియల్ గ్రంథం యొక్క ప్రాముఖ్యతను చూస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయం నుంచి దాదాపు 24 అధ్యాయాల వరకు మనం క్లుప్తంగా చూసుకున్నాం. ఆబ్వియస్లీ డీటెయిల్స్కి వెళ్ళాలంటే సమయం సరిపోదు, బట్ స్టిల్ వీఆర్ లుకింగ్ ఎట్ ది బుక్ ఆఫ్ ఎజీకియల్ అండ్ సమ్ ఆఫ్ ది పార్ట్స్ ఆఫ్ ది టెక్స్ట్. క్లుప్తంగా కొంచెం రీక్యాప్ చేసుకోవాలంటే ఎజీకియల్ గ్రంథం మనకి ఏం తెలియజేస్తుంది, కొన్ని ముఖ్య అంశాల గురించి మనం నేర్చుకున్నాం. ఎజీకియల్ గ్రంథంలో ప్రాముఖ్యమైనది యూదా ప్రాంతము యెహోవా దేవుని చేసినటువంటి నిబంధనను తృణీకరించడం. యూదా ప్రాంతం యెహోవా దేవుని చేసిన నిబంధనను తృణీకరించడం. అదేవిధంగా వారికి తీర్పు రానై ఉన్నది, మీరు మారు మనసు పొంది పశ్చాత్తాప పడితే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, మీరు ఆ తీర్పు నుంచి తప్పించుకోవచ్చు, అంటే దేవుడే మిమ్మల్ని కాపాడుతాడు. ఒకవేళ మీరు మారు మనసు పొందకపోతే తీర్పు అనేది తప్పకుండా వస్తుందని చెప్పేసి ఎజీకియల్ గ్రంథము వర్తమానాన్ని ఇస్తూ ఉంది. అదేవిధంగా ఆఖరి అధ్యాయాలు ఎజీకియల్ గ్రంథంలో దేని గురించి తెలియజేస్తూ ఉన్నాయంటే దేవుని బిడ్డలకు నిరీక్షణ అనేది ఉంది. దేవుని బిడ్డలంటే ఎవరు? పాత నిబంధన ప్రకారం దేవుని యందు విధేయత కలిగి జీవించేవారు, దేవుని యందు విశ్వసించేవారు, దేవుని యందు నమ్మిక ఉంచేవారికి నిరీక్షణ అనేది తప్పకుండా ఉన్నదని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఒక విధంగా ఆలోచించవచ్చు, ఎజీకియల్ గ్రంథంలో అనేకమైనటువంటి తీర్పులు దేవుడు ఇవ్వడం జరుగుతూ ఉంది. అనేకమైనటువంటి తీర్పులు, బబులోను సామ్రాజ్యం వారు వచ్చి యెరూషలేం ప్రాంతాన్ని నాశనం చేశారు. ఆ నాశనం చేసిన తర్వాత యెరూషలేం ప్రాంతం ప్రజల యొక్క ఆలోచన ఏ విధంగా ఉండాలంటే మనకి ఇంక ఎటువంటి నిరీక్షణ అనేది లేదు, దెర్ ఇస్ నో హోప్, మనకి ఇంకా జీవం అనేది లేదు, మనం ఇక్కడితోనే అంతమైపోతామేమో అని చెప్పేసి అనిపించవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఎజీకియల్ ప్రవక్త ద్వారా మీకు నిరీక్షణ ఉంది, మీకు నిరీక్షణ ఉంది అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సో యెరూషలేం ప్రాంతం వారు యెహోవా దేవునితో చేసినటువంటి నిబంధనను వారు తృణీకరించడం, అదేవిధంగా వారు మారు మనసు పొందాలని చెప్పేసి వారికి పిలుపునివ్వటం, అదేవిధంగా దేవుడు చేసే కార్యం ఏంటంటే ఆయన నామ మహిమకై మీకు నిరీక్షణ అనేది కలుగుతుందని చెప్పేసి దేవుడే తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, వారు అనేకమైనటువంటి పాపాల్లో మునిగిపోయి ఉన్నారు, అయినా కానీ దేవుని యొక్క కృప, ఆయన యొక్క కరుణ మనం గ్రహించాలి. ఎజీకియల్ గ్రంథంలో అనేకమైనటువంటి రాజ్యాలను దేవుడు తీర్పు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అనేకమైన రాజ్యాలకు ఆయన తీర్పునిస్తాడు, యెరూషలేం ప్రాంతానికి, యూదా ప్రాంతానికి కూడా తీర్పునిస్తాడు. అయినా కానీ అంతటి కార్యాలు జరిగించినా కానీ దేవుని యొక్క కృపను, ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క ప్రేమను మాత్రం మనం మర్చిపోకూడదు. వీ కెన్ సీ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ ద బుక్ ఆఫ్ ఎజీకియల్. మరొక ప్రక్క మనం ఏం చూసామంటే రెండు ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనం చూసాం. ద సావరెంటీ ఆఫ్ గాడ్, అంటే యెహోవా దేవుడికి he is in control of all things, ఆయన సర్వాధికారి, సర్వము ఆయన ఆధీనములో ఉన్నదని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. రెండవది దేవుని యొక్క మహిమ. ఈ దేవుని యొక్క మహిమ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము ఎజీకియల్ గ్రంథంలో. సో మనం 10వ అధ్యాయం వచ్చేసరికి చూస్తాం దేవుని యొక్క మహిమ. ఈ యెరూషలేం ప్రాంతాన్ని వదిలివేసి వెళ్ళిపోవటం, యెరూషలేం ప్రాంతం నుంచి వెళ్ళిపోవటం అనే అంశం కూడా మనం చూస్తాం. సో ఎజీకియల్ గ్రంథంలో మనం ఈ కొన్ని భాగాలు అనేవి నేర్చుకున్నాం. అదేవిధంగా 1 నుంచి 24 అధ్యాయాలు యెరూషలేంపై తీర్పు అన్న అంశాల గురించి కూడా మనం నేర్చుకున్నాం. 1 నుంచి 24 అధ్యాయాలు యెరూషలేం ప్రాంతంపై తీర్పు గురించి మాట్లాడుతూ ఉంటాయి. 25 నుంచి 32 అధ్యాయాలు అన్య దేశాలపై తీర్పు అనే అంశం గురించి మాట్లాడుతూ ఉంటుంది. అదేవిధంగా 33 నుంచి 48 అధ్యాయాలు రానున్న కాలం గురించి మాట్లాడుతూ ఉంటాయి, భవిష్యత్తులో ఏం జరగనున్నది. గమనించండి, 33వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయం వరకు భవిష్యత్ కాలం గురించి దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. సో ఈ అంశాలు మనం క్లుప్తంగా నేర్చుకున్నాం. మనం ఇంతకుముందు ఎపిసోడ్లో ఏ అధ్యాయం దగ్గర ఆగిపోయామంటే 24వ అధ్యాయం దగ్గర ఆగిపోయాము. 24వ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత ఏంటి? 24:2లో దేవుని వాక్యం సెలవిస్తుంది, గమనించండి. నరపుత్రుడా, ఈ దినము పేరు రాసించుము, నేటి దినము పేరు రాసించుము. 2 సార్లు ఆ పదాలు వాడబడినవి. ఎందుకు 2 సార్లు ఆ పదాలు ఇవ్వబడినవి అంటే దాని యొక్క ప్రాముఖ్యత, ఈ దినము చాలా గమనించాల్సిన దినము, గుర్తు పెట్టుకోవాల్సిన దినము. కాబట్టి 2 సార్లు ఈ గ్రంథకర్త దానిపై ఒత్తిడి పెట్టడం జరిగింది. నరపుత్రుడా, ఈ దినము పేరు రాసించుము, నేటి దినము పేరు రాసించుము, ఈ దినము బబులోను రాజు యెరూషలేము మీదకు వచ్చుచున్నాడు. ఇంకా ఇది ఖాయమైపోయింది. బబులోను సామ్రాజ్యపు రాజు అయినటువంటి నెబుకద్నెజరు తన సైన్యముతో యెరూషలేము ప్రాంతాన్ని ధ్వంసం చేయడానికి వస్తున్నాడు. కాబట్టి ఈ దినమును గురించి రాసుకో, ఈ దినాన్ని గుర్తుపెట్టుకో, బికాస్ దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చరిత్రలో, బికాస్ వాట్ ఎవర్ బైబుల్ టెల్స్ అస్, ఇట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ గాడ్. అసీరియా సామ్రాజ్యం గురించి చెప్పినా కానీ, పర్షియన్ సామ్రాజ్యం గురించి చెప్పినా, బబులోను సామ్రాజ్యం గురించి చెప్పినా, ఇస్రాయెల్ గురించి చెప్పినా, సర్వము కూడా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ గాడ్. దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్. సో ఆయన చరిత్రలో ఈరోజు నువ్వు జ్ఞాపకం ఉంచుకో, ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకో. ఎందుకంటే బబులోను సామ్రాజ్యపు రాజు అనేటువంటి నెబుకద్నెజరు యెరూషలేము ప్రాంతాన్ని నాశనం చేయడానికి వస్తున్నాడని చెప్పేసి దేవుని ఒక సెలవిస్తూ ఉంది. సో యెరూషలేము యొక్క పతనము ఇంకా ఆరంభమైనది. 24:14 చూడండి. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, యెహోవానైనా నేను మాట ఇచ్చున్నాను, అది జరుగును, నేను నెరవేర్చదును, నేను వెనక తీయను, కనికరింపను, సంతాపపడను, నీ ప్రవర్తన బట్టి, నీ క్రియలను బట్టి నీకు శిక్ష విధింపబడును. ఇదే యెహోవా వాక్కు. యెరూషలేము ప్రాంతానికి ఈ స్థితి ఎందుకు వచ్చింది? ఆ నివాసులకు ఈ స్థితి ఎందుకు వచ్చింది? అనేక సంవత్సరాలు దేవుడు వారిని బ్రతిములాడుతూ ఉన్నాడు, నా యందు భయభక్తులు కలిగి జీవించండి, మీరు విగ్రహారాధన చెయ్యొద్దు, తప్పుద్రోవను పోవద్దు, మీరు నా యందు విధేయత కలిగి జీవించండి, నా యుద్ధకు రండి, నా ప్రజలుగా ఉండండి, మిమ్మల్ని నా వారుగా ఎందుకు తీసుకున్నాను, నా బిడ్డలుగా ఎందుకు ఎంపిక చేసుకున్నాను, నా రాజ్యంగా ఎందుకు ఏర్పాటు చేసుకున్నానంటే, యెహోవా దేవుడి గురించి ఇతరులకు చాటి చెప్పటానికి. పూర్వము రాజులు ఉండేవారు. ఇస్రాయేల్ చరిత్రలో మనం చూడవచ్చు అనేకమైనటువంటి రాజులు. ఆ రాజుల యొక్క మినిస్ట్రీ పరిచర్య ఏమిటంటే, ఏదో వారి సింహాసనంపై కూర్చొని డిక్టేట్ చేయడానికి కాదు. రాజుల యొక్క మినిస్ట్రీ, వారి పరిచర్య ఏంటంటే, ప్రజలను దేవుని వైపు నడిపించాలి, దేవునిలో నడిపించాలి. జస్ట్ లైక్ ఎ పాస్టోరల్ మినిస్ట్రీ. కాకపోతే వారికి కొంచెం అధికారం ఉంది, అండ్ దేవర్ స్కిల్డ్ ఇన్ వార్స్. వారు చేయవలసిన కార్యం ఏంటంటే దేవుని యుద్ధం నడిపించడానికి. సో దేవుని కోరికను ఈ రాజుల్లో కొందరు నెరవేర్చారు, చాలామంది నెరవేర్చలేదు. గాడ్ హెస్ గివెన్ ద టాస్క్ టు ద కింగ్స్ టు లీడ్ పీపుల్ ఇన్ ద రైట్ డైరెక్షన్. కానీ వారు నడిపించారా? నడిపించలేదు. వారు అనేకమైనటువంటి చెడ్డ కార్యాల్లో పాల్గొని ప్రజలను కూడా ఆ చెడ్డ దారిలో నడిపించారు. వారు, ఈ రాజులు, దేవుని రాజ్యాన్ని ఇతరులకు దేవుని రాజ్యముగా చూపించాల్సింది పోయి ఒక దౌర్భాగ్యపు రాజ్యంగా వారు చూపించారు. ఇస్రాయేలు, యెహోవా దేవుని రాజ్యము ఇతర గ్రంథాల్లో చదువుకుంటూ పోతే దాని పరిస్థితి ఏ విధంగా మారిపోయింది. ఎజికియల్ గ్రంథం ప్రకారం చూసుకుంటే దాని పరిస్థితి ఏ విధంగా మారిపోయింది. యిర్మీయా గ్రంథం ప్రకారం చూసుకుంటే యెరూషలేము ప్రాంతం పరిస్థితి, యూదా ప్రాంత పరిస్థితి ఏ విధంగా మారిపోయింది? అది దేవుని రాజ్యంగా ఉందా లేదు? సో పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఆల్సో ద లీడర్షిప్ ఇన్ ఇజ్రాయెల్. ఈ నాయకులు దేవుని రాజ్యాన్ని సరైన మార్గంలో నడిపించలేదు. యెహోవా దేవుని యొక్క కోరిక ఏంటి? మీరు నన్ను ఆరాధించండి, నా మార్గంలో మీరు నడుచుకోండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. నా కోరిక ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి చెందాలన్నదే నా కోరిక, మిమ్మల్ని ఆశీర్వదించాలన్నదే నా కోరిక. కానీ మీరు నా ఆజ్ఞలను పాటించాలి, నేను చెప్పింది మీరు గైకొనాలి. కానీ ఇస్రాయేల్ వారు ఆ కార్యం చేశారా? నో. దేవునికి వారు వ్యతిరేకంగా జీవిస్తూనే ఉన్నారు. విగ్రహాలు మీరు ఆరాధించొద్దంటే ఆ విగ్రహాలను వదిలిపెట్టేటట్లుగా కూడా లేరు. అండ్ వీ సా దట్ ఈవెన్ ఇన్ బుక్ ఆఫ్ జెర్మయా. యిర్మీయా గ్రంథంలో చూసాం, ఎజికియేల్ గ్రంథంలో కూడా చూసాం. నరపుత్రుడా, చూడు ఇక్కడ ఏం జరుగుతూ ఉందో, ఏ విధంగా నన్ను వీరి మధ్య ఉండమంటావు? హౌ కెన్ ఐ స్టే ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ సిన్నింగ్ కంటిన్యూస్లీ? ఇస్రాయేలీలు తెలుసు తప్పు చేస్తున్నారా, తెలియక తప్పు చేస్తున్నారా? తెలిసి పాపం చేస్తున్నారా, తెలియక పాపం చేస్తున్నారా? ఆదిలోనే దేవుడు చెప్పాడు మోషే ప్రవక్త ద్వారా, మీరు దేవుని వాక్యాన్ని వింటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. విగ్రహారాధనలు చెయ్యవద్దు, విగ్రహాల జోలికి వెళ్ళవద్దు, వెళితే దేవుని శాపానికి గురవుతారు. మోషేకు ఆల్రెడీ తెలుసు, మీరు దేవుని మాట వినరు, అయినా కానీ ఎందుకు చెప్తున్నానంటే, యూ కెనాట్ ఫైండ్ ఫాల్ట్ ఇన్ గాడ్. దేవుడు తప్పు చేశాడని చెప్పేసి మీరు ఆయన వైపు వేలెత్తి చూపించలేరు. గాడ్ డిన్ డూ ఎనీ మిస్టేక్. ఆయన ఆది నుంచి చెబుతానే ఉన్నాడు, అన్యుల జోలికి వెళ్ళొద్దు, అన్య దేవతల జోలికి వెళ్ళొద్దు, వాళ్ళను మీరు ఆరాధించవద్దు, యెహోవాను మాత్రమే మీరు ఆరాధించనని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మోషే ద్వారా ప్రారంభమైంది ఆ హెచ్చరిక. వారు విన్నారా? వినలేదు. కానాను ప్రాంతంలోకి వచ్చారు. మమ్మల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించినటువంటి యెహోవా దేవుడు, ఆ ఐగుప్తు శక్తి, సామ్రాజ్యపు యొక్క శక్తి అంటే ఆ ఐగుప్తు సైన్యము నుంచి కూడా మమ్మల్ని కాపాడి ఎర్ర సముద్రంలో ఎండిన నేలపై ఆయన మమ్మల్ని నడిపించి ఎడారిలో మమ్మల్ని కాపాడి మేము అడిగిందల్లా ఇస్తూ మమ్మల్ని ఆదుకుంటూ కానాను ప్రాంతంలోనికి తీసుకొచ్చినట్టు దేవుడు ఏ విధంగా అయితే ప్రమాణం చేశాడో ఆ విధంగా దేవుడు మమ్మల్ని కానాను ప్రాంతంలోనికి తీసుకొచ్చినట్టు దేవుడు ఇక మాకు వద్దు, ఆయనకు మాకు సంబంధం లేదు, మమ్మల్ని ఈ ప్రాంతానికి నడిపించావు, మాకు స్థలాలు ఇచ్చావు, మేము నివసించడానికి మాకు ప్రాంతాలను ఏర్పరిచావు యెహోషువ ద్వారా, చాలా వందనాలు, ఇంకా నీకు మాకు సంబంధం లేదు అన్న విధంగా వారు జీవిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు మీరు విగ్రహాలను ఆరాధించవద్దంటే దే హ్యావ్ బీన్ గోయింగ్ ఆఫ్టర్ ఐడల్స్, మోయాబు స్త్రీలతో ఆరంభమైంది, వారు విగ్రహాలను అప్పుడు ఆరాధిస్తూ ఉన్నారు ఈ ఇస్రాయేలీలు కానాను ప్రాంతంలోకి వెళ్ళకముందు. అండ్ త్రూ అవుట్ ద బుక్స్ మనం ఈ గ్రంథాలన్నింటిలో కూడా చూస్తూ ఉంటాం దేవునికి వ్యతిరేకంగా ఏ విధంగా జీవిస్తున్నారని. ఎజీకియా గ్రంథంకి వచ్చేసరికి వీరి పాపం ఇంకా పెరిగిపోయింది. వారి పాపం ఎంతగా పెరిగిపోయిందంటే ఇంకా దేవుడు వారి మధ్య నివసించలేడు. హీ మస్ట్ రిజెక్ట్ అండ్ మూవ్ ఆన్. పరిశుద్ధ దేవుడు పాపము చేసే వారి మధ్య ఏ విధంగా నివసించగలడు? సో ఇస్రాయేలీలు తెలిసి పాపం చేస్తున్నారా, తెలియక పాపం చేస్తున్నారా? ఆబ్వియస్లీ తెలిసి పాపం చేస్తున్నారు. దే నో దేర్ సిన్నింగ్ అగేన్స్ట్ ద హోలీ గాడ్, దేర్ సిన్నింగ్ అగేన్స్ట్ దేర్ ఓన్లీ గాడ్. దే నో దేర్ సిన్నింగ్ అగేన్స్ట్ గాడ్. సో తెలిసి పాపం చేస్తున్నారు కాబట్టి ఏ విధంగా దేవుడు క్షమించగలడు? ఇఫ్ యు నో సంథింగ్ ఇస్ సిన్ అండ్ యు కంటిన్యూ ఇన్ దట్ సిన్, గాడ్ విల్ నాట్ ఫర్ గివ్ యూ. తెలిసి పాపం చేస్తూ ఆ పాపంలో మునిగిపోయి పొరలాడుతూ దేవాలను క్షమించు అంటే హీఈస్ నాట్ అ టాయ్ టు ఫర్ గివ్. ఆయన ఎందుకు క్షమిస్తాడు? గాడ్ హ్యాస్ నో ఫాల్ట్ ఇన్ హేమ్. ఆయనలో మనం తప్పును వెతికి పట్టుకోలేము. వీ కెనాట్ డూ బికాస్ దేర్ ఇస్ నో రాంగ్ ఇన్ హేమ్. వీరి ప్రవర్తన చూడండి. విగ్రహాలను మీరు ఆరాధించవద్దు, పాపము చేయవద్దు అంటే వారు చేసేదే పాపము. ధూపాలు వేసేంతవరకు వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఆబ్వియస్లీ 10వ అధ్యాయం మనకు ఏం తెలియజేస్తుంది, వీరి మధ్య నేను ఉన్నాడు నరపుత్రుడా చూడు వాట్ ఈస్ హ్యాపెనింగ్, వీరిపై తీర్పు రానై ఉంది, నా మహిమ ఈ ప్రాంతాన్ని వదిలివేసి వెళ్ళిపోతుంది, ఐఎమ్ అబౌట్ టు లీవ్ ఎజికియల్, చూడు ఏం జరుగుతూ ఉందని చెప్పేసి దేవుడు ఈ ప్రవక్త చూపించడం జరుగుతూ ఉంది. సో ఆ తర్వాత అనేక కార్యాలు జరిగినాయి కూడా. మనం 24వ అధ్యాయం వరకు చూసుకున్నాం, దేవుడు అనేక రాజ్యాలపై తీర్పుని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏ విధంగా అయితే మనం ఇప్పుడే దేవుని లేఖనం చదువుకున్నామో 24:14 దేవుడి వాక్యం సెలవిస్తుంది, యెహోవా నాయన నేను మాట ఇచ్చిన్నాను అది జరుగును, దేవుడు ఆజ్ఞాపించింది తలంచింది జరుగు తీరుతుంది, నేను నెరవేర్చదును, నేను వెనక తీయను, కనికరింపను, సంతాపపడను, నీ ప్రవర్తన బట్టి నీ క్రియలను బట్టి నీకు శిక్ష విధించబడను. ఇది యెహోవా వాక్కు. ఇశ్రాయేల్ వారికి యెరూషలేము వారికి ఇంకా తప్పించుకునే మార్గము లేదు. యు హ్యావ్ సిన్డ్ అండ్ జడ్జ్మెంట్ ఇస్ గోయింగ్ టు ఫాల్ అపాన్ యూ. మీరు పాపము చేశారు, తెలిసి పాపము చేశారు కాబట్టి మీకు తీర్పు శిక్ష అనేది తప్పదని చెప్పేసి దేవుని ఒక సెలవిస్తూ ఉంది. నరపుత్రుడా ఈ దినము పేరు రాసించుము, రైట్ దిస్ డౌన్, నేటి దినము పేరు రాసించుము, ఈ దినము బబులోను రాజు నెబుకద్నెజరు మీదకు యెరూషలేము మీదకు వచ్చిచున్నాడు, హీస్ కమింగ్ ఆన్ టు జెరూసలేం. సో ఆ తర్వాత మనం నేర్చుకుంటామంటే 24:18 ఎజికియేల్ యొక్క భార్య చనిపోవటం. ఎజికియేల్ భార్యకు ఈ గ్రంథానికి సంబంధం ఏంటి, అక్కడ జరిగినటువంటి కార్యాలకు సంబంధం ఏంటంటే ఎజికియేల్ భార్య ఒక సంకేతము లేక ప్రతిరూపము. ఆమె మరణము దేని గురించి తెలియజేస్తుందంటే యెరూషలేము యొక్క పతనాన్ని మనకు సూచిస్తూ ఉంది. ద ఫాల్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. యెరూషలేము పడిపోతుంది, యెరూషలేము పతనము వస్తుంది, శిక్ష వస్తుంది, యెరూషలేము యొక్క కాపాడేవారు ఎవరు లేరు, మరణము రానై ఉంది యెరూషలేముకి అని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది. సో ఎజికియేల్ భార్య యొక్క మరణం ద్వారా గుర్తు, దాని యొక్క సైన్, దాని యొక్క అండర్స్టాండింగ్ ఏంటంటే యెరూషలేము ప్రాంతంపైకి ఈ తీర్పు అనేది రానై ఉంది. ఆ తర్వాత అధ్యాయాల్లో మనం ఏం నేర్చుకుంటామంటే 25-32 వరకు ఇతర రాజ్యాలపై తీర్పు అనేది మరలా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆమోను రాజ్యము, మోయాబు రాజ్యము, ఇదోము రాజ్యము, ఫిలిస్తియా రాజ్యము, తూరు, సీదోను, ఐగుప్తు రాజ్యాలపై, 7 రాజ్యాలపై తీర్పు. 7 దేనికి గుర్తు? హీబ్రూ భాష ప్రకారము కంప్లీట్నెస్, సంపూర్ణతకు గుర్తు. 7 రాజ్యాలపై తీర్పు రావటం. సో ఈ ఈ తీర్పు కాంటెంట్ అంటే ఈ వాక్య భాగాలు, ఈ తీర్పు గురించి వాక్య భాగాలు అంతంలో ఆఖరి భాగాల్లో చూస్తే మనం ఏం నేర్చుకుంటామంటే, ఎందుకు దేవుడు ఈ తీర్పు ఇస్తున్నాడు అనేది మనం నేర్చుకుంటాం. ఎందుకు దేవుడు ఈ రాజ్యాలపై, ఈ ఏడు రాజ్యాలపై తీర్పు ఇవ్వనన్నాడు? బికాస్ దే విల్ నో దట్ హీ ఈజ్ ద లార్డ్, నేను యెహోవానని వారు తెలుసుకుంటారని చెప్పేసి దేవుడు ఈ తీర్పు ఇస్తా ఉన్నాడు. సో ఆల్ నేషన్స్, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఆల్ నేషన్స్ విల్ బి జడ్జ్డ్ బై ద లార్డ్. ప్రతి రాజ్యము సామ్రాజ్యము కూడా తీర్పు తీర్చబడుతుంది దేవుని సన్నిధిలో. మరికొన్ని విషయాలు మనం ఏం నేర్చుకుంటాం 25 నుంచి 32 అధ్యాయాలు అంటే, తూరు మరియు ఐగుప్తు రాజ్యాల గురించి. తూరు మరియు ఐగుప్తు చాలా శక్తివంతమైనటువంటి రాజ్యాలు. ఈ తూరు రాజ్యం యొక్క ప్రాముఖ్యత మనం ఐగుప్తు సామ్రాజ్యం యొక్క ప్రాముఖ్యత ఆల్రెడీ చూసుకున్నాం. తూరు రాజ్యం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, వారు బబులోను సామ్రాజ్యానికి వ్యతిరేకంగా కొన్ని సంవత్సరాలు నుంచున్నారు. బబులోను సామ్రాజ్యము ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలంటే అడ్డు ఉంది ఎవరు? తూరు ప్రాంతము, తూరు సామ్రాజ్యము. చూడండి 27:3, సముద్రపు రేవుల మీద నివసించుదానా, తూరు ప్రాంతము సముద్రపు రేవుల మీద నివసించుదానా, ఒక దీవి పై తూరు యొక్క ప్రాకారం ఉంటుంది, నివసించుదానా, అనేక ద్వీపములకు ప్రయాణము చేయు వర్తక జనమా, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తూరు పట్టణమా, నేను సంపూర్ణ సౌందర్యం కలదనని నీవు అనుకునిచున్నావు. ఎంత అహంకారం ఉందో చూడండి తూరు పట్టణంకు, నేను సౌందర్యం కలదానని చెప్పేసి అనుకోవటం. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రైడ్, దట్ ఈస్ నథింగ్ బట్ ప్రైడ్. 27:4, నీ సరిహద్దులు సముద్రుల మధ్య ఏర్పడిను, నీ శిల్పాకారులు నేను సంపూర్ణ సౌందర్యం గలదానిగా చేసి ఉన్నారు. దిస్ ఇస్ అగైన్ డిస్క్రిప్షన్ ఆఫ్ థైర్. తూరు అనే ప్రాంతము చాలా సౌందర్యం కలిగిన ప్రాంతము, అది ఒక దీవిపై ఉంది సముద్రపు మధ్యలో. సో ఈ బబులోను సామ్రాజ్యం వారు గొప్ప సామ్రాజ్యమైనా కానీ, ఈ ఈ తూరు ప్రాంతం నుంచి వచ్చి యెరూషలేం ప్రాంతాన్ని కానీ ఇస్రాయేల్ ప్రాంతాన్ని కానీ స్వాధీనం చేసుకోవాలంటే వారికి చాలా కష్టంగా ఉండేది, ఎందుకంటే ఈ తూరు కూడా చాలా బలవంతమైనటువంటి సామ్రాజ్యము. సో 26:1 మనం ఏం నేర్చుకుంటామంటే, ఇంత సౌందర్యం కలిగినటువంటి తూరు ప్రాంతము కూడా శిక్ష తీర్పు అనేది వస్తూ ఉంది. 27:6 చూడండి, నీ కొలలు వేయు వారు మహాసముద్రములోనికి నిన్ను త్రోయగా, తూర్పు గాలి సముద్ర మధ్య నుండి నిన్ను బద్దలు చేయను. నీకు కూడా తీర్పు అనేది వస్తుంది తూరు. నువ్వు ఎంతో సౌందర్యవంతమైన దానం అని చెప్పేసి అనుకుంటున్నావు, చాలా గర్వంగా ఉన్నావు నువ్వు, బట్ డిస్ట్రక్షన్ ఈస్ కమింగ్ ఇన్ యువర్ డైరెక్షన్. తూర్పు గాలి సముద్ర మధ్య నుండి నిన్ను బద్దలు చేయను. ఎవరో ఆ తూర్పు గాలి, హూ ఈజ్ ద ఈస్ట్ విండ్? ఆ తూర్పు గాలి ఎవరంటే బబులోను సామ్రాజ్యము. ఈ బబులోను సామ్రాజ్యాన్ని ఇంకా ఆపేది ఎవరి వల్ల కాదు, ఎందుకంటే దేవుడు ఆ సామ్రాజ్యాన్ని తీసుకొస్తాడు. తూర్పు గాలి సముద్ర మధ్య నుండి నిన్ను బద్దలు చేయను, నీకు నాశనం అనేది వస్తూ ఉంది. Your end days are coming. Your end is coming. 28:8, ఈ తూరు రాజు యొక్క తీర్పుపై ఎక్కువగా మాట్లాడటం జరుగుతూ ఉంది. ఈ తూరు రాజుకి చాలా అహంకారము, చాలా గర్వము, ఆయన గురించి మాట్లాడుతూ ఉంది. 28:1 చూడండి, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు అధిపతితో ఈలాగు ప్రకటింపని ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గర్విష్ఠుడైన నేను ఒక దేవతను. ఈ తూరు రాజు ఆయన ఒక దేవతగా పోల్చుకుంటూ ఉంటాడు. అండ్ దిస్ ఇస్ కామన్. ఆ రోజుల్లో రాజులు దేవుని యొక్క అసిస్టెంట్స్గా అనుకునేవారు, వారంతకు వారే దేవుళ్ళు అనుకునేవారు, దేవతలను కూడా అనుకునేవారు. సో ఆయన ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఆయన యొక్క అహంకారము, ఆ తూరు రాజు యొక్క అహంకారము, నేను ఒక దేవతను, దేవతనైనట్టు సముద్రపు మధ్యలో నేను ఆసీనుడై ఉన్నాను అని నీవు అనుకుంటున్నావు. నీవు దేవుడువు కాక మానవుడు అయి ఉండియు, దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు, నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, ఓ నీకు మర్మమైనదేమీ లేదు, నీ జ్ఞానము చేతను, నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందుతివి. ఇది తూరు రాజు గురించి ఇస్తున్నటువంటి ప్రవచనము. ఎంతటి అహంకారము, నేను చాలా జ్ఞానవంతుడు అని చెప్పేసి అనుకుంటున్నాడు ఆ తూరు రాజు. కొందరు ఈ 28 అధ్యాయాన్ని ఏ విధంగా తీసుకుంటారంటే, ఇది సైతాను గురించి మాట్లాడుతూ ఉంది, అపవాది గురించి మాట్లాడుతూ ఉంది, ఆ సౌందర్యము, ఆ వివరణ అంతా కూడా అపవాది గురించి మాట్లాడుతూ ఉందని చెప్పేసి అనుకుంటారు. కానీ ద రియాలిటీ ఏంటంటే, ఇఫ్ యు రీడ్ ద కాంటెక్స్ట్, ఈ ఈ సందర్భాన్ని మనం పదే పదే చదివితే అర్థమవుతుంది ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ సైతాన్, సాతాను గురించి ఇది మాట్లాడలేదు. దేని గురించి మాట్లాడుతుంది దేవుని లేఖనం 28 అధ్యాయం అంటే, తూరు రాజు గురించి, ఒక మానవ రాజు గురించి 28 అధ్యాయం మాట్లాడుతుంది. దట్ ఈస్ ది కాంటెక్స్ట్. అపవాది గురించి కాదు, లూసిఫర్ గురించి కాదు, సైతాను గురించి కాదు. సో ఇఫ్ యూ థింక్ ఇన్ దట్ వే, థింక్ ఇన్ అ డిఫరెంట్ వే, దిస్ ఇస్ టాకింగ్ అబౌట్ ద కింగ్ ఆఫ్ టైర్, తూరు రాజు గురించి మాట్లాడుతూ ఉంది. 30వ అధ్యాయం నుంచి 32వ అధ్యాయం ఎవరి గురించి మాట్లాడుతూ ఉందంటే ఐగుప్తు ప్రాంతం యొక్క డిస్ట్రక్షన్, దాని పతనాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. ఐగుప్తు సామ్రాజ్యానికి కూడా నాశనము, ప్రమాదం అనేది వస్తూ ఉంది. సో తూరు రాజ్యం ఒకటే కాదు, ఐగుప్తు సామ్రాజ్యానికి కూడా ఆ నాశనం అది వస్తుంది. ఈ కార్యం నుంచి, అది కూడా ఈ శక్తివంతమైనటువంటి కార్యం నుంచి ఐగుప్తు తప్పించుకోలేదని చెప్పేసి 30వ అధ్యాయం నుంచి 32వ అధ్యాయం మనకు తెలియజేస్తూ ఉన్నాయి. 33 నుంచి 48 అధ్యాయాలు దేని గురించి మాట్లాడుతున్నాయంటే రానున్న రోజుల్లో నిరీక్షణ, పునరుద్ధరణ గురించి కూడా మాట్లాడుతూ ఉంది. దేర్ ఇస్ అ రెస్టరేషన్ అండ్ హోప్ ఇన్ చాప్టర్స్ 33-48. చూడండి, ఇంత పాపం చేసినా కానీ, అనేకమైనటువంటి కార్యాలు దేవునికి వ్యతిరేకంగా ఈ యెరూషలేము ప్రాంతం వారు చేసినా కానీ, దేవుని యొక్క ప్రేమ అనేది మనం మర్చిపోకూడదు. ఐఎమ్ రిపీటింగ్ ద గేమ్ అగైన్ బికాస్ దేర్ ఇస్ గాడ్స్ లవ్ ఎంబెడెడ్ ఇన్ ద టెక్స్ట్. ఈ లేఖనాల్లో దేవుని యొక్క ప్రేమను మనం చూస్తాం. దేవుని యొక్క ప్రేమ, కరుణ, కృప ఇవేవి కూడా ఆయనకు లేకపోతే వై వుడ్ హీ ఈవెన్ వాంట్ టు రెస్క్యూ దిస్ పీపుల్? వారికి ఎందుకు ఈ నిరీక్షణ కలుగు చేస్తాడు? వారికి ఎందుకు ఈ పునరుద్ధరణ అనే అంశం గురించి మాట్లాడుతూ ఉంటాడు? వై, వాట్ ఈస్ ద నీడ్? నరపుత్రుడా, ఈ రోజు నువ్వు రాసుకో, ఇది జ్ఞాపకం ఉంచుకో, నేను మాట ఇచ్చాను, ఇచ్చిన మాటను వెనదీయను, నేను ఇచ్చినటువంటి తీర్పు తప్పకుండా జరుగుతూ ఉంది, యెరూషలేము పతనం రానై ఉంది అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తే మరో ప్రకారం ఏం చూస్తామంటే దేవుని యొక్క ప్రేమ అనేది మనం చూస్తాం. తప్పు చేస్తే, పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడు. ఎస్, ఆబ్వియస్లీ వీ లెర్న్ దట్ ఫ్రమ్ కింగ్ డేవిడ్. దావీదు మహారాజు పాపం చేసినప్పుడు ఆయన ఏదో డోర్ మూసుకొని ప్రార్థన చేసి దేవుడు నన్ను క్షమించని చేసి పడిగాడు? నో, హీ రిపెంటెడ్, గాడ్ సా హిస్ హార్ట్. ఆయన చేసిన పాపాన్ని దేవుడు గమనించాడు, ఆయన ఆవేదనను దేవుడు అర్థం చేసుకున్నాడు, ఆయన పశ్చాత్తాపడ్డాడని దేవుడు చూశాడు, దేవుడు ఆ పాపాన్ని క్షమించాడు. కానీ ఆ పరిణామాలు మాత్రం మారలేదు, దే కంటిన్యూడ్. సో ఆబ్వియస్లీ దేవుడు పాపాన్ని క్షమిస్తాడు వన్ హీ సీజ్ అ రియల్ హార్ట్, when he sees a real repentance. So ee adhyayalo manam devuni yokka ugratanu paapam valla vachu jeetham ento manaku telusu, maranam. So they have to die because of the sin they have committed against a holy God. Kani devudu varaku isinaanti hope nirikshana gurinchi chudandi, meeru naa maata vini నా ఆజ్ఞలను పాటిస్తే మీకు నిరీక్షణ కలుగుతుంది. గాడ్ విల్ ఆల్వేస్ హ్యావ్ హోప్ అండ్ విల్ ప్రొవైడ్ హోప్ టు దోస్ హూ లుక్ ఫర్ హోప్. సో ఈ 33 నుంచి 48 మనం ఏం నేర్చుకుంటామంటే రానున్న రోజుల్లో, భవిష్యత్ కాలంలో దేవుడు ఇస్తున్నటువంటి నిరీక్షణ మరియు పునరుద్ధరణ గురించి మాట్లాడుతూ ఉంటుంది. సో ఈ అధ్యాయాల్లో మనం ఏం నేర్చుకున్నామంటే ఇప్పటి వరకు కూడా తీర్పు అనే అంశం గురించి మనం నేర్చుకున్నాం. తీర్పును ఇవ్వటం, ఏం కార్యం జరుగుతూ ఉన్నా దేవుడు వారిని శిక్షించడం, వారు ఆ శిక్ష నుంచి తప్పించుకోలేరు. ఆ ఇస్రాయేల్ ప్రాంతము, యెరూషలేము ప్రాంతం వారు మాత్రమే కాదు, ఇతర దేశాలు, రాజ్యాలు కూడా దేవుని తీర్పు నుంచి తప్పించుకోవు అన్న అంశాలు మనం నేర్చుకున్నాం. 33 నుంచి 48 వరకు ఏం చూస్తూ ఉంటామంటే ఆ తీర్పులు అనే అంశాన్ని దేవుడు రివర్స్ చేయటం. ఇక్కడ నుంచి ఏం చూస్తామంటే నిరీక్షణ అనే అంశం గురించి మనం చూస్తూ ఉంటాం. సో అంటిల్ నౌ గాడ్ వాస్ టాకింగ్ అబౌట్ జడ్జ్మెంట్స్, నౌ హీ రివర్స్ ఇట్ ఇన్ టు హోప్, హీ గివ్స్ దమ్ హోప్. సో నిరీక్షణ కలుగు చేసేది ఎవరు? అల్టిమేట్లీ ఇట్ ఇస్ గాడ్, దేవుడు మాత్రమే నిరీక్షణ కలుగు చేయగలడు. ఆయన ఏమి ప్రమాణం చేస్తాడండి ఈ అధ్యాయంలో కూడా? వారిలో ఒక నూతన ఆత్మ లేదా నిబంధన అనేది పెడతానని చెప్పేసి దేవుని ఒక సెలవిస్తూ ఉంది. ఐ విల్ పుట్ న్యూ థింగ్స్ అండ్ న్యూ కవెనెంట్ అండ్ స్పిరిట్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ది పీపుల్, వారి హృదయాల్లో దేవుని ఆత్మను పెడతానని చెప్పేసి దేవుని వాక్యం సెలవుస్తూ ఉంది. అదేవిధంగా దావీదు వంశానికి సంబంధించినట్టు ఒక రాజు వస్తాడు, ఆ రాజు వచ్చి ఆయన ప్రజలను ఏలతాడని చెప్పేసి కూడా ఆ లేఖనాలు తెలియజేయడం జరుగుతూ ఉంది. హూస్ ద డేవిడిక్ కింగ్? ఆ దావీదు వంశానికి చెందినటువంటి రాజు ఎవరంటే యేసు క్రీస్తు ప్రభు, ది కింగ్ అండ్ ది మెస్సయా, ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అదేవిధంగా ఈయన వచ్చి, ఈ దావీదు వంశానికి చెందినటువంటి రాజు మెస్సయ్యా, ఆబ్వియస్లీ దట్ ఈస్ జీసస్ క్రైస్ట్, ఆయన వచ్చి తన ప్రజలకు కాపరిగా ఉంటాడు, హిల్ బి ఎ షెపర్డ్ టు హిస్ పీపుల్ అని చెప్పేసి కూడా దేవుని లేఖన తెలియజేస్తూ ఉన్నాయి. 40వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయం వరకు ఏం నేర్చుకుంటామంటే రానున్న రోజుల్లో దేవుడు నిర్మించబోయే 3వ ఆలయము, ద థర్డ్ ఫ్యూచర్ టెంపుల్, ది స్పెక్టాక్యులర్ ఫ్యూచర్ టెంపుల్, 3వ ఆలయం గురించి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆ 3వ ఆలయంలో కూడా ఏముంటుందంటే దేవుని యొక్క మహిమ ఆ ఆలయాన్ని నింపుతూ ఉంది. చూడండి, ఎజికియేలు 10వ అధ్యాయం ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే దేవుని మహిమ తన ఆలయం నుంచి వెళ్ళిపోవటం, యెరూషలేము ప్రాంతం వదిలేసి వెళ్ళిపోవటం అనేది మనం చూస్తాం ఎజికియేలు 10లో. దేవుని మహిమ కంప్లీట్గా ఎప్పుడు తిరిగి వస్తుంది అంటే మూడో ఆలయం నిర్మించినప్పుడు ఆ ఆలయంలో దేవుని మహిమ ద టెంపుల్ విల్ బి ఫిల్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ లార్డ్, దేవుని యొక్క మహిమ ద్వారా నింపబడి ఉంటుంది. 33వ అధ్యాయము యెరూషలేము ప్రాంతం యొక్క పతనము, పునరుద్ధరణ అనే అంశాన్ని గురించి కూడా మాట్లాడుతుంది. సో దేర్ ఇస్ అ రెస్టరేషన్ ప్లాన్, గాడ్ హెస్ ఆల్రెడీ ప్లాన్డ్ టు రిస్టోర్ హిస్ పీపుల్. 34వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నామంటే యెహోవా దేవుడు ఒక కాపరిగా ప్రదర్శించుకోవటం, సో హీఈస్ representing himself as a shepherd. 34:1 చూడండి, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా ఇశ్రాయేలీయుల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ, బికాస్ దే ఆర్ ఫాల్స్ షెపర్డ్స్. వారు నడిపించేవారు, ఇశ్రాయేల్ నడిపించే కాపరులు దేవుని మీద విధేయత కలిగినటువంటి కాపరులు కాదు, వారు చెడ్డ కాపరులు, బికాస్ దే ఆర్ నాట్ లీడింగ్ పీపుల్ ఇన్ ద రైట్ డైరెక్షన్. దేవుని యందు, దేవుని మార్గం యందు ప్రజలను నడిపించట్లేదు. సో 34వ అధ్యాయంలో యెహోవా దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే ఆయన ఒక మంచి కాపరిగా ప్రదర్శించుకున్నాడు, ఇన్ కాంట్రాస్ట్ టు ది బ్యాడ్ షెపర్డ్స్. 35 నుంచి 36 అధ్యాయాలు దేని గురించి మాట్లాడుతూ ఉంటాయి అంటే ఏదోను సామ్రాజ్యం గురించి మాట్లాడుతూ ఉంటాయి, ఈదోము సామ్రాజ్యము గురించి మాట్లాడుతూ ఉంటాయి. ఈదోము అనే పదము కూడా అక్కడ జనరల్గా వాడబడింది, అంటే రాజ్యాలపై తీర్పు అనేది మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ రాజ్యాలను శుభ్రపరచడం అనే అంశం కూడా మనం నేర్చుకుంటాం. సో ఏ విధంగా ఈ పునరుద్ధరణ అనేది జరుగుతూ ఉంది, శుభ్రపరచబడటం అనేది జరగకపోతే ఏ విధంగా పునరుద్ధరణ అనేది జరుగుతూ ఉంది, ఇట్ కెనాట్ హ్యాపన్. ఆ పునరుద్ధరణ అనేది ప్రజలు చేయగలరా, వారికి ఆ స్తోమత ఉందా, కెన్ దే రిస్టోర్ దెమ్ సెల్వ్స్? నో, దేవుడు చేయవలసిందే. సో గాడ్ టేక్స్ దట్ స్టెప్ అగైన్, యెహోవా దేవుడు మరలా ఆ అడుగు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ క్లెన్జింగ్ అంటే శుభ్రపరచడం, శుభ్రపరిచిన తర్వాతనే ఈ రెస్టరేషన్ అనేది ఉంటుంది. సో 36:24 ఈ క్లెన్జింగ్, ఈ శుభ్రపరచడం అనే అంశం గురించి మాట్లాడుతూ ఉంది. గమనించండి 36:24, నేను అన్య జనుల నుండి మిమ్మల్ని తోడుకొని, ఆయా దేశంలో నుండి సమకూర్చి, ఇతర దేశాల్లో మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ దేశాలన్నిటి నుంచి మిమ్మల్ని సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించదను. ఏ దేశం? ఆ స్వదేశం అంటే ఇశ్రాయేలు దేశము. మరలా చదువుతున్న గమనించండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను అన్య జనుల నుండి మిమ్మల్ని తోడుకొని, మీరు ఎక్కడైతే ఉన్నారో మిమ్మల్ని తోడుకొని, అన్ని రాజ్యాల నుంచి మిమ్మల్ని తోడుకొని, ఆయా దేశంలో నుండి సమకూర్చి అంటే మిమ్మల్ని తిరిగి తీసుకొని వచ్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించదను. 36:25 చూడండి, మీ అపవిత్ర యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలములు చల్లుదును, మీ విగ్రహం వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేయదును. గాడ్ మస్ట్ clean before he restores anything. So ee lokamlo israeliyulu ekkada unna kaani, yudulu ye pranthamlo unna gaani, mimmalu todukoni vachi mee rajyamlo mimmalu sthira parustanu. But before that, I'm going to clean you. Mee rajyamlo meeru sthira parchi mee apavitra yavattu povunatlu nenu mee meeda shuddha jalamulu chaludunu. Ante what is that? Holy water, shuddha jalalu chalite vaaru shubhra parchabartaru, apavitra nunchi శుభ్రపరచబడతారు. సో దేర్ ఇస్ ద స్ప్రింక్లింగ్ ఆఫ్ హోలీ వాటర్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బైబిల్ ప్రబోధాలు. We are so glad to be a part of this ministry, and it's all because of the grace of our Lord that we are able to continue this ministry. You would find today's episode available on our Bible Pravadalu YouTube channel, so please subscribe to it, share it with all your family and friends, and be a blessing to this ministry. And if you have any prayer request, you can call us on the number below. Our prayer team will be more than happy to pray for you. And if you have any other questions or concerns, you can always write to us at contact@biblepravadalu.org. See you again at the same time on the same channel next week. Till then, keep praying for Bible Prabhudalu. Thank you. God bless you.